ஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்தவமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். கலாபியாம் சூடாலங்கிருத சிசிகலாபியாம் நிஜ தபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோகத்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்தஸ்புரதனுபவாபியாம் நதிரியம்.
தல்லி சுதேக பவித்திர மனசுத்தோ ஓ செல்லி, நுவு மன பர்த்த பக்திதோ இந்தகாலம் பூஜிச்சாரு ஈ பார்த்தவலிங்காலனி, இவன்னி ஈ மடுகுலோ சின்ன சின்ன முத்தலுகா ஈ சிவலிங்காலனி இந்தகாலம் கலகா புலகங்க உன்னை அவன்னி ஆ ஈஸ்வர அனுகிரகத்தோ ஒகட்டை போயாயி, விசாலமையின பவித்திரமையின ஈஸ்வரலிங்கம் ஆவிர்பவிச்சிந்தி, ఈ లింగం కూడా జ్యోతిర్లింగం అయ్యింది ఆయన అనుగ్రహంతో. ఆయన జ్యోతిస్సు ఇందులో నిండడం వల్ల ఈ జ్యోతిర్లింగం కేవలం ఆరు బయట చెరువులో ఉండడం నాకు ఇష్టం లేదు, దీనికి మంచి ఆలయం కట్టాలి అన్నది. దానికి ఇతరుల దగ్గరికి చందాకి వెళ్ళే ముందు మనం చందా ఇవ్వకుండా అందరినీ ఇతరులనే అడగడం ధర్మం కాదు కనుక, నా శరీరం మీద ఉన్న చిన్న మెత్తు బంగారం కూడా విడిచిపెట్టకుండా మొత్తం నిలువు దోపిడీ ఇచ్చేస్తానండి. చెవులుకున్న దుద్దులు, ముక్కుకున్న పొడక, నడుముకున్న వడ్డాను, ఆవిడ నగలన్నీ తీసేసింది. అక్కడికి సంతృప్తి కలగలేదట. ఆవిడకి ఇంట్లో చాలా కట్టుకున్న గుడ్డ తప్ప ఇంకా చాలా ఉన్నాయి పట్టుబట్టలు, అవన్నీ వేలంపాటు వేసి అమ్మేసింది. ఇంకా వెర్రి భక్తి పెరిగిపోయింది చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా. అందుకని పుట్టింటి వారు ఆవిడికి కొంత పొలం ఇచ్చారు, అది అమ్మేసింది. ఈ విధంగా సమస్తాన్ని త్యజించి ఈ ధనాన్ని ముందు అక్కడ తోట పెట్టింది. దాంతో జనమంతా చేరారు. వాళ్ళు యథాశక్తిగా విరాళాలు ఇచ్చారు. దీనితో మొట్టమొదట ఆనాడు ఎవరు పాపాత్మురాలనుకున్నామో ఆవిడే ఆ సుదేహ అద్భుతమైన ఆలయాన్ని కట్టింది. అప్పుడు జరిగింది ఓ తమాషా. పశ్చాత్తాపం కలిగి ఎవరైనా భగవద్భక్తులై దైవసేవ చెయ్యాలి, ఆలయం కట్టాలనుకుంటే అటువంటి వాళ్ళకి దేవతానుగ్రహం ఎక్కువ లభిస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, మొదటి నుంచి పుణ్యాత్ములుగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఒక రకంగానే ఉంటారు. రోజు భక్తితో గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు, కానీ మొదట్లో నాస్తికులుగానో పాపాత్ములుగానో ఉండి హఠాత్తుగా భక్తి మార్గంలోకి వస్తారే వాళ్ళు తొందరగా మోక్షం పొందుతారు. ఎందుకంటే వీడు మూర్ఖుడు, అక్కడ మూర్ఖుడే ఇక్కడ మూర్ఖుడే భక్తిలో కూడా. ఇప్పుడు మొదటి నుంచి కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు అంటూ తిరిగి తిరిగి హఠాత్తుగా ఎప్పుడో బుర్రమారినవాడు, వాడు ఈ మార్గంలోకి వస్తే అక్కడ ఎన్ని పిచ్చి పనులు చేసాడో అంతకంటే రెట్టింపు భక్తి వస్తుంది. పుండరీకుడు లాంటి వాడు ఉన్నాడు. పుండరీకుడు చిన్నప్పుడు చేసిన దుర్మార్గ పనులు ఒకటా రెండా, ఆరికి తల్లిని కూడా మోసగించాడు, తండ్రిని తిట్టాడు, తన్నాడు, ఇష్టం వచ్చినాడు తాగాడు, తందనాలాడాడు, కాళ్ళు పోగానే భక్తుడైపోయాడు. ఒక్కసారిగా పాండురంగుడిని ధ్యానించాడు, దాంతో శరీరంతో పాండురంగుడిలో ఐక్యమైపోయాడు. ఎక్కువ మంది వీరు లోకంలో ముందు పాపాత్ములై ఆ తర్వాత పుణ్యాత్ములైన వాళ్ళే. వాళ్ళు తొందరగా పుణ్యాత్ములైతే కూడా ఈ మార్గంలోకి వచ్చాక మొండిగా పూజిస్తారు, భక్తితో పూజిస్తారు. ఇక మామూలు భక్తుడు వాడు నిత్యం అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే రోజు ఏదో కాసేపు జపం చేస్తాడు తపం చేస్తాడు, వేళకి దొరికి తింటాడు, సగం నమ్ముతాడు సగం నమ్మడు. కాబట్టి అటు ఇటు కాని వాళ్ళకంటే మొదట్లో నాస్తికులుగా ఉన్న తర్వాత ఆస్తికులైన వాళ్ళు, మొదట్లో పాపాత్ములై పుణ్యాత్ములైన వాళ్ళు తొందరగా సులభంగా ముక్తి పొందడంలో రహస్యం అదన్నమాట. మొత్తం మీద ఆవిడిని అనుగ్రహించడానికి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. సుదేహ, నువ్వు అత్యంత భక్తితో పశ్చాత్తాపంతో తప్తురాలివైపోయి గుడి కట్టించావు, నీ శక్తులన్నీ వడ్డావు, నీ సంపదంతా ప్రసాదించావు, అందుకే శివుడు మెచ్చుకుని నన్ను పంపాడు. ఈ గుళ్ళో లింగాన్ని పెట్టి ప్రతిష్ఠించాలి, ప్రతిష్ఠించాలంటే నీకు పురోహితుడు ఒక బ్రహ్మగారు కావాలి, ఆ బ్రహ్మగారు ఏదో సామాన్యుడైతే లాభం లేదు, నేనే బ్రహ్మగా వచ్చానన్నట్ట. ఎంత గొప్ప విషయం అది. ఒకటి అక్కడ శివలింగం జ్యోతిర్లింగం, మీరు ఇన్ని జ్యోతిర్లింగాల కథలు విన్నారు, ఎక్కడైనా శివుడు స్వయంగా బ్రహ్మని పంపి ప్రతిష్ట చేయించుకున్నట్టుందా? ఒక్క ఘుస్వేశ్వరలింగానికి మాత్రమే బ్రహ్మని బ్రహ్మగా పంపాడు. సుదేహ అక్కడ కూర్చుంది భర్తతో పాటు ఆచమనం చేసి ఈవిడ యజమానిగా కూర్చోగా బ్రహ్మగారు దానిని 9 రోజుల పాటు దీక్షతోటి ప్రతిష్టా కార్యక్రమం చేశాడు, నవాహ దీక్షతో. అందుకే దానికి ఎక్కడా లేని అపూర్వ శక్తి ఉందన్నారు. మహాపాపాలు, ఘోర పాపాలు, పంచ మహాపాతకాలు ఇవన్నీ కూడా ఘుస్మేశ్వరలింగాన్ని ముట్టుకోవడంతో పోతాయి. అందుకని దీన్ని చిట్ట చివరి చెప్పారు. యాక్చువల్గా అయితే గృష్ణేశించే విషయాలకే ఈత అని జ్యోతిర్లింగాన్ని అంటారు. మనం వారణాసిలింగం చివరికి ఎందుకు అట్టే పెట్టుకున్నామంటే అది విశాలం కనుక ఎక్కువ మహిమలు ఉంటాయి కనుక దాన్ని అట్టే పెట్టాం. కానీ నిజానికి చిట్ట చివరి జ్యోతిర్లింగం ఘుస్మేశ్వరలింగం. కారణం ఏమిటంటే అది 9 రోజులు దీక్షతో బ్రహ్మగారు స్వయంగా పౌరోహిత్యం వహించి ఈ సుదేహని ఓ పక్కనేమో భర్తగారిని సుధర్ముణ్ణి మరో పక్కన ఘుస్మిని కూర్చోబెట్టి ప్రతిష్ట చేయించాడు. ఆ ప్రతిష్ట చివరి రోజున యజ్ఞం పూర్ణాహుతి జరుగుతూ ఉంటే ఆ పూర్ణాహుతి చూడడానికి మొత్తం దేవతలంతా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్వృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు ఈ మొత్తం అష్టదిక్పాలకులు వచ్చారు. సూర్యుడు, చంద్రుడు, కుదుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు నవగ్రహాలు వచ్చారు. ఇవి కాకుండా మహానుభావులైన ఋషులు దేవఋషులంతా వచ్చారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్తుజాతుడు, నారదుడు, ఇంకా బ్రహ్మమానసపుత్రుడు, ప్రజాపతులు, అంగిరుడు, మహానుభావులైనటువంటి ఋషులు, ఈ ఋషులతో పాటుగా రకరకాల జాతుల వాళ్ళు, స్వరసిద్ధ సాధ్యనర కిన్నర పండగ యక్ష చార నాసుర విద్యాధర గంధర్వాదులు వారు వీరు అనే తేడా లేకుండా వచ్చారు. ఆఖరిని నాగజాతి వాళ్ళు వచ్చి వాళ్ళ నెత్తి మీద ఉన్న పడగల మీద ఉన్న మణులన్నీ స్వామివారి చుట్టూ పరిచి ఆ మణుల కాంతితో స్వామిని ధగధగలాడుతూ ఉండగా చూచి తరించారట. ఇంత వైభవంగా జరిగిందన్నారు ఆ ప్రతిష్టా కార్యక్రమం. ఆ కన్నప్పుడు ఈశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలో నుంచి అపూర్వ కాంతితో ప్రత్యక్షమై తెల్లని కాంతితో ధవళ కాంతితో ప్రత్యక్షమయ్యాడు. అమ్మవారు పక్కనే ఉన్నది. ఆ ఇద్దరిని అపూర్వంగా వర్ణించారు. అయ్యవారు తెల్లగా ఉన్నాడు, అమ్మవారేమో నల్లగా ఉంది ఆ సమయంలో నీల దళ కాంతితో. గౌరీదేవి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటుంది, అప్పుడు శ్యామలా వర్ణంలో కనపడింది. ఆయన తెల్లని వాడు, ఈవిడ తెల్లని కళ్ళు. ఆయనది ఎంత తెల్లని దేహమో, ఈవిడదంత నల్లని దేహం. ఆవిడ ఓ పక్కన 3 కళ్ళు ధరిస్తే ఈయన 3 కళ్ళు ధరించాడు. ఆవిడ ఎర్రని చీర కట్టుకుంటే ఈయన పులి చర్మం మాత్రమే కట్టుకున్నాడు. ఈయన యజ్ఞోపవీతంగా పావుని వేసుకున్నాడు. ఆవిడ మాత్రం మెడ నిండా రకరకాల బంగారు నగలు ధరించింది. ఆవిడ శరీరం అంతా సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఉంటుంది, ఎప్పుడు ఘుమఘుమలాడిపోతూ ఉంటాయి. ఈయన మాత్రం బూడిద పూసుకు కనిపించాడు. ఆవిడకి ఆవిడకి ఎన్ని నగలు ఉన్నాయో ఈయనకి అన్ని పావులే, ఇంకేం లేవు. ఆవిడదంతా బంగారం, ఈయనంతా ఎముకలు. ఆవిడ మెడలో ఇంత మణి ఉంది, హారం. ఈయన మెడలో కపాలాలు, ఇంతంత పుర్రెలు. ఇటువంటి వాటితో నందితోటే ఆయన సింహం వాహనం మీద, ఈవిడ పరస్పర విరుద్ధాలన్నీ ఇక్కడ. నంది కనపడితే నిజంగా ఎద్దు కనపడితే సింహం దాని మీద పడి చీల్చి చెండాడాలి. అమ్మవారి వాహనం సింహం, ఈ సాధు జంతువు నంది కలిసి షేకింగ్ లెగ్స్, మనలాగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి హ్యాండ్స్ లేవు కనుక కాళ్ళు ఎలా పట్టుకుని ఐకమత్యంతో ఉన్నారట. పైగా గణపతి గారేమో ఎలక మీద ఎక్కువచ్చారు. ఆ పక్కనే కుమారస్వామి గారు తన వాహనం బయ్యోరం మీద వచ్చారు. గణపతి మెడలో ఇంత పాము ఉంది, పాము ఎలక కనబడితే గుటుక్కుని మింగాలి, కానీ ఈ పాము ఆ ఎలకని హౌడు యుడు అని పలకరిస్తోంది ఐకమత్యంతో. అవన్నీ ఓ పక్కన పెట్టండి, నెమలి పాము కనపడితే సేమ్యాలు తిన్నట్టు తినేస్తుంది, తెలుసు కదా మీకు. నెమలికి అత్యంత శత్రువు పాము. కుమారస్వామి పాము రూపంలో ఉన్నాడు, ఆయన వాహనం నెమలి, ఈ పామును ఎక్కించుకొచ్చింది నెమలి, వాళ్ళు ఐకమత్యంతో ఉన్నారు. ఆ వంశవృక్షమే విచిత్రం అండి. అసలు అమ్మవారి పేరేమిటి? అపర్ణ. ఆకులు కూడా లేనిది, అంటే వంశం శివుడి వంశం ఒక చెట్టు, ఆ చెట్టుకు ఆకులు లేవు, అపర్ణ, ఆకులు లేనిది. ఇక రెండవది, కొడుకు విశాఖుడు. కుమారస్వామి పేరేమిటి? విశాఖుడు. శాఖ అంటే కొమ్మ, కొమ్మలు లేనిది, ఆ చెట్టుకు కొమ్మలు లేవు, ఆకులు లేవు. శివుడి పేరేమిటి? స్థాణువు. స్థాణువు అంటే ఏమిటో తెలిసిన? ఎండిపోయిన దొంగ. ఓ చెట్టుకు ఆకులు లేక ఎండిపోతే ఆ దొంగని స్థాణువు అంటారు, శివుడికి స్థాణువు అని పేరు, ఆయనే దొంగ. ఇంకేమిటండి ఆ చెట్టు ఎండిపోయి, అయినా సమస్త లోకాలకి నీడనిస్తుంది, ఫలాలు ఇస్తుంది, అందరినీ జీవితాలని సఫలం చేస్తుంది, అందుకని శివుడు అంత గొప్ప చెట్టు అన్నారు. మహావృక్షం అది. తమాషా మనిషి, అందరూ విరోధంగా ఉంటారు, అందరూ కలిసి ఉంటారు, విరుద్ధ జంతువులు కలిసి ఉంటాయి. చెప్పడం ఏంటంటే ఈ సృష్టి అంటేనే పరస్పర విరుద్ధ భావనలు. భార్య మాట భర్త, భర్త మాట భార్య వినడు, ఎవరి దుత్రావు వారిదే. ఈ సృష్టిలో ఏ ఇద్దరి మనస్సులు కలవు, అయినా యావజ్జీవితం కలిసి ఉండడమే సృష్టి ధర్మము అదనమాట. చేత మూడు పిల్లలు కొట్టుకుని విడిపమ్మనే, ఇలా ఉండాలి సుమా. మా వాహనములకి పడదు, మాకు పడదు, అయినా మేము కలిసి ఉంటున్నాం, లోకాలని కాపాడుతున్నాం, మీరు అలాగే కలిసి ఉండండి అనే సందేశం ఇస్తూ ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై కలియుగాంతం వరకు ఇక్కడ ఈ జ్యోతిర్లింగం ఇలాగే ఉంటుంది, దీన్ని ముట్టుకున్న వాళ్ళ సకల పాతకాలు తొలగిపోతాయి అని అభయం ఇచ్చి అదృశ్యమైపోయాడు. అది కృష్ణేశ్వర జ్యోతిర్లింగ మహా ఆవిర్భావ ఘట్టం, మహామహిమ. ఇక ఇప్పుడు చిట్ట చివరిగా, మనం నిరంతరం దేనికోసం ఎదురు చూస్తూ ఉంటామో, ఏ క్షేత్రంలోకి వెళ్ళి శరీరం విడిచిపెడితే పవిత్రత పొందుతామో ఆ క్షేత్రం వారణాసి విశ్వేశ్వరలింగం. ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదల ధరించు నభ్రగంగా, ఆ ప్రొద్దు పొయ్యిరాదన్నట్టి నిర్పేదయు భుల్చునైశ్వర్యములెనిమిదియు, పుష్కరాక్షుల చెల్తపోని వర్షవరుడు దేహార్ధమునదాల్చు తీగబోడి, ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువు పూను వాడి ముమ్మోముల వేడి ఎలుగు, మలిన వర్తనుడును సుధా లలితమూర్తి మించి వర్తించు, మతిలేని మేదకుండు మతిలేని మేదకుండు, మౌనివర్యుల చదివించు మరి నీడ పంచముఖు వీటమే నోసరించనేని. కాశీలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే శరీరం విడిచిపెట్టడం. కాశ్యాంతు మరణాత్ ముక్తి, కాశీలో మరణిస్తే మోక్షం. అందుకే అటు సూర్యుడు ఇటు పొడిచినా కాశీలో మన ప్రణవపీఠం తొందరలో శాఖని స్థాపించి నేను అక్కడే శరీరం విడిచిపెట్టాలి, నాతో పాటు మీ అందరూ కూడా ఆ ఆశ్రమంలో హాయిగా పురాణాలు వింటూ గడపాలని నా కోరిక. కాశీపీఠం కాశీపీఠం అని కలవరిస్తున్నాను. మరి దానికి తగిన వనరులు సమకూరాలి, సమకూరిన వెంటనే ఆ పని పూర్తవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఇంతవరకు అమ్మ నేను అడిగితే కాదనలేదు, ఎప్పుడు ఎక్కడ ఏది జరిపించాలన్నా అప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ అలా గాలిలో ఎగిరిపోయి చివరికి ఎప్పుడు సుఖమే. ఎందుకని అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పాడు. ఇక్కడ తెనాలి రామకృష్ణుడు కాశీమహిమని పాండురంగ మహాత్మ్యంలో రాశాడు. ఆ పద్యం అనవాటి ఇందాక నేను చదివింది, తెనాలి రామకృష్ణుడు రాసిన పద్యం. పంచముఖమీట మేనోసరించనేని,
పంచముఖుడు శివుడు. శివుడి పురము కాశీ. కాశీలో మేను ఓసరించేనేని అంటే మేను విడిచిపెడితే, శరీరం విడిచిపెడితే అటువంటి వాడు ఏమవుతాడో చెప్పాడనమాట. పైన ఒకడున్నాడు, వాడి జీవితంలో ఎప్పుడూ తీర్థయాత్రలకు వెళ్ళలేదు. ఎన్నిసార్లు ప్రణవపీఠం తరపున ఆర్గనైజేషన్స్తో తీర్థయాత్రకి వెళ్ళినా వాడు బతుక్కి ఏలూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో మైసూరులో కూర్చొని మైసూరు బజ్జీ తింటూనో గడిపేశాడు. యావత్ జీవితం తీర్థయాత్రలు చెయ్యలేదు. గంగలో మలగలేదు, క్షిప్రానదిలో మలగలేదు, అసలు స్నానం లేదు, పానం లేదు, ఏదో ఇంట్లో బాత్రూమ్ స్నానం తప్ప, తిండి తిప్ప తప్ప ఏమి ఎరగని దౌర్భాగ్యుడు వాడు. అటువంటి వాడు తీర్థయాత్రలకు వెళ్ళని వాడు అనుకోకుండా ఒకనాడు ఎవరో బలాత్కారంగా తీసుకెడితే కాశీ వెళ్ళాడు. కాశీలో వాడి కర్మగాలి చచ్చిపోయాడు. కర్మ అంటే అదృష్ట కర్మ అనమాట. అందువల్ల చచ్చిపోగానే అవుతల ధరించు నభ్రగంగ, నెత్తి మీద గంగని ధరించేట. గంగ ఎవరి శిరస్సున ఉంటుంది? శివుడి శిరస్సున మాత్రమే. వీడు కాశీలో తవ్వగానే వాడి నెత్తి మీద గంగ కూర్చుందంటే అర్థం ఏమిటనమాట? వీడు శివుడిలో కలిసిపోయాడు, వీడే శివుడైపోయాడు. పరమపాపాత్ముడు తీర్థయాత్రలు ఎరగనివాడు, గంగాస్నానాధికములు ఎరగనివాడు కాశీలో మరణించగానే నెత్తి మీద గంగ కూర్చుందంటే వీడు శివుడిలో కలిసిపోయి జటాజోటధారి అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగని జడలో ధరించేంత శివుడైపోయి శివుడిలో కలిసిపోయాడు. అనగా కాశీలో మరణిస్తే వాడు శివుడే అయిపోతాడు. ఇంకా రెండోది చెప్పాడు రెండో పాదంలో. ఏమని? ఒకడున్నాడు, వాడు వర్షవరుడు అంటే నపుంసకుడు, మగవాడు ఆడది ఈ రెండూ కానీ మరో జాతి ఉంది భూమి మీద, వాళ్ళని నపుంసకులు క్లీబులు అంటాం. ఇంకా హైదరాబాదులో వాళ్ళు బాగా కనబడతారు. ఎవరింట్లో అయినా సంతానం కలిగిందంటే చప్పట్లు కొట్టి మరీ వాడి ప్రాణం తీస్తారు. రైళ్లల్లో కూడా ఎక్కి కొంచెం యువకులు కనబడితే మాత్రం వాడు దంపదించి ఆ పడంగా జేబుల్లో బలాత్కారంగా చెయ్యిబెట్టైనా పదో పాతికో లాగేస్తారు. వాళ్ళని నపుంసకులు అంటారు. కాస్త తల జుట్టు ఊడిపోయిన వాళ్ళు తోలికెళ్ళరు, కానీ ఈ మధ్యన సుబ్బారావు గారి దగ్గర కూడా వీళ్ళు లాగేశారట రైల్లో మొత్తం మీద. అంటే ఆయన అదృష్టం కూడా మొత్తం మీద ఏమైతేనే కానీ. సాధారణంగా ఎక్కువగా కుర్రాళ్ళు కనపడితే ప్రాణం తీస్తారు. వీళ్ళని వర్షవరులు అంటాం, నపుంసకులు. ఒక నపుంసకుడు అనుకోకుండా కాశీ వెళ్ళాడు, చచ్చిపోయాడు. వాడు చావగానే అసలు స్త్రీ అవసరం లేని వాడు. వాడు పొరపాటు కూడా స్త్రీ జోలికి వెళ్ళవలసిన అవసరం లేని. వాడి శరీరంలో సగభాగంలో స్త్రీ కూర్చుందిట. అంటే అర్థం ఏమిటి? వాడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అంత నపుంసకుడు కూడా అర్ధనారీశ్వరుడైన శివుడిలో కలిసిపోయాడని అర్థం అనమాట. అంత యోగం పట్టింది వాడికి. సాధారణంగా నపుంసకులకి అంత తొందరగా మోక్షం రాదు. వాడు కూడా అక్కడ చావగానే సాక్షాత్తు అర్ధనారీశ్వరుడిలో కలిసిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు, వీడి బతుకు ఏమిటంటే ఆయుధం కనిపించిందంటే వణికి పారిపోతాడు, తిరిగాడు. ఎక్కడన్నా దీపావళి సేవ టపాకాయలు పేలితే కూడా ఇంట్లో కూర్చొని బాబోయ్ బాబోయ్ అంటాడు. అటువంటి పిరికివాడు యుద్ధానికి వెళ్ళడు. ఎవడన్నా కొట్టుకుంటుంటే భయం. ఇటువంటి వాడు పిరికివాడు కాశీ వెళ్ళి శరీరం విడిచిపెట్టాడు. అలా విడిచిపెట్టగానే వాడి చేతిలో త్రిశూలం వచ్చిందిట. త్రిశూలం ఎవరు ధరిస్తారు? త్రిశూలధారి ఓం భస్మాంగరాగా ఓం అని శివుణ్ణి ప్రార్థిస్తాం. త్రిశూలం ఆయన చేతిలో ఉంటుంది. ఈ పిరికి పీరుకు కూడా అక్కడ పీరుగైపోగానే వాడి చేతిలో త్రిశూలం వచ్చిందంటే అర్థం ఏమిటనమాట? వాడు కూడా శివుడైపోయాడు. ఆ పిరికాడు కూడా శివుడిలో ఐక్యమైపోయాడు. ఇంకా నాలుగోవాడు కటిక దరిద్రుడు. వీడు ఏనాడు ఇంటిలో పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించడానికి వాడి ఇంట్లో అసలు పొయ్యి ఉంటే కదా, వాడికి ఇల్లు ఉంటే కదా. ఆ ఇంటిలో ఉంటే ఇంట్లో ఉన్నవాడికి పొయ్యి వెలిగించుకునే అవకాశం ఉంటుంది. పొయ్యి వెలిగిస్తే దాని మీద గిన్నె పెట్టాలి. ఇవేమీ లేని దరిద్రుడు కనుక ముష్టెత్తుకు బతుకుంటాడు అని అర్థం. ఎప్పుడూ చెప్ప చేత్తో పెంచుకుని భవతి భిక్షాందేహి అంటాడు. భవతి అనేది స్త్రీలింగం. అదే మగాండైతే భవాన్ భిక్షాందేహి అనాలి. అసహజంగా భిక్ష ఎప్పుడు ఆడవాళ్ళే ఇస్తారు కనుక ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి ఇంట్లో భవతి అంటే ఓ అమ్మాయి, లేక ఇంట్లో ఉన్న ఓ తల్లి అనమాట ఓ స్త్రీ. భిక్షాందేహి, ఓ అమ్మ ఇంత ముష్టెయ్యి, నే అన్నం తినడానికి అన్నం పెట్టు అని అర్థం. ఇలా ముష్టెత్తుకు బతుకుతాడు పాపవాడు. అలాంటి పేదవాడు ఎంత అందంగా రాశాడండి ఇక్కడ తినాలి. ఆ ప్రొద్దు పొయ్యిరా అతనట్టి నిర్పేదయు. ఏనాడు ఒక్కరోజు కూడా పొయ్యి రాజే చేయలేదు. పొయ్యి రాజేలాగా చేయలేదు. పూర్వం పొయ్యి రాజేయ్యిరా అనేవారు. అంటే పొయ్యి వెలిగించు, కట్టెల పొయ్యి వెలిగించనేవారు.
అలా కట్టెల పొయ్యి వెలిగించుకోవడానికి అవకాశం లేనంత కటిక దరిద్రుడు కాశీలో చచ్చిపోగానే వాడు వచ్చిన వారందరికీ మూడు పూట్ల అన్నం పెడుతూ అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నట్ట. అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి? ఒక్క శివుడి దగ్గరే. అన్నపూర్ణ ఆయన భార్య కాబట్టి వచ్చిన వాళ్ళకి మూడు పూట్ల అన్నం పెట్టే శక్తి ఆయనకే ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే కాశీలో చచ్చిపోతే కటిక దరిద్రుడు కూడా శివుడై అష్టైశ్వర్యాలతో తులతూగుతాడు అని అర్థం. ఇంకోడున్నాడు, వాడు ఎప్పుడు చూడండి కొత్త పంచి మీరు పెడితే ఆ పంచి ఇంట్లో దాచేసి లోపల మళ్ళీ అలుగుగొడ్డే కట్టుకుంటాడు. ఒక్కొక్కటి కర్మయోగం, మీరు ఎప్పుడు చూడండి ఇలా పైకి ఎగ్గట్టేసి ఇక్కడే కడతారు తప్ప చక్కగా అంచు పంచి బిళ్ళ పంచి కట్టడం, కండువా వేసుకోవడం, ధగధగలాడుతూ మంచి చొక్కా కట్టుకోవడం వాడికి యోగం లేదు. అది యోగం అంతే. 365 రోజు మలినవర్తనుడును అన్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, కుళ్ళిపోయిన బట్టలు కట్టుకుంటూ శుభ్రంగా లేకుండా ఉండేవాడు వాడు. వాడు కాశీలో చచ్చిపోయాడు. వెంటనే శివుడి నెత్తి మీద చంద్రుడిలాగా ధగధగధగ వెలిగిపోతూ ఆ నెత్తి మీద కూర్చున్నట్ట. అంటే వాడు కూడా చంద్రరేఖామౌళి అయిపోయాడు, శివుడు అయిపోయాడు. అంత అసహ్యంగా ఉండేవాడు కూడా, జిడ్డుమూర్తి కూడా సుధా లలిత మూర్తిని మించి వర్తించాడు. ఇంకోడున్నాడు, అస్సలు జ్ఞాపకం ఉండదు, ఎప్పుడు అడగండి మమ్మ సకాశే నాస్తి మళ్ళీ తోటి ఈ ఒక్క ముక్క వచ్చు సంస్కృతం, నీకు గుర్తుందా? మళ్ళీ పక్క వాళ్ళకి తెలియకూడదు కదా అది, మమ్మ సకాశే నాస్తి ఇంకెక్కడుంది, ఆకాశంలో ఉందా సకాశంలో లేకపోతే? ఏదన్నా పోనీ గుర్తులేదని చెప్పడం. నాయన నీకు గుర్తుంటే చెప్పరా బాబు అంటే నా ఆఖరిన ఎవరికి తెలియకుండా గుర్తులేదండి, పోనీ చదివావా? అసలు చదవలేదు అది, ఇంకా గుర్తు ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా దొంగనాటకం ఆడతాడు. వీళ్ళని మతిలేని మేదకుండు అన్నాడు తెనాలి రామకృష్ణుడు. నిజంగా తెనాలి రామకృష్ణుడు లాంటి కవులు అరుదండి బాబు. వాడికి జ్ఞాపకం ఉండదు, చదవడు, నాటకం ఆడతాడు, పండితుడిలాగా నటిస్తాడు. అక్షరజ్ఞానం లేనివాడు పద్మాకర్ గారు ఏదైనా చెప్పారంటే కొన్ని వేల శాస్త్రముల ప్రమాణంతో చెబుతారు. అటువంటి ఆయన దాంట్లో తప్పట్టుకోవడం అంటే వెకిలి వేషాలు కాకపోతే ఏమిటవి? ఆయన దాంట్లో తప్పట్టుకోవాలంటే ఎదుటివాడికి ఎన్ని గుండెలు కావాలి? సాక్షాత్తు మహానుభావులు మా తండ్రిగా భావించే గణపతి సత్యానంద స్వామి వారు నన్ను ఆస్థాన విద్వాంసుగా పెట్టుకుని ఈయన చెప్పింది ప్రమాణం అని చెప్పారు. మీకు వయసులో తెలుసో లేదో, ఇవాళ కర్మగాల మాట నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి పెద్దలు ఎవరైనా కొందరుంటారు, మహాత్ములు ఎవడైనా ఆ సర్వజ్ఞుడు తప్ప జ్ఞాని ఎవడం ఉండడు ఈ సృష్టిలో. పరమేశ్వరుడి సన్నిధానంలో ఎవడైనా మేధకుడే, కానీ మన దగ్గర తప్పు ఉండడం తప్పు కాదు, చదువుకోవడం కాదు కాదు, చదువుకున్నవాడితో సమానంగా నాటకం ఆడటం తప్పు. అందుకని మతి లేని మేధకుండు, జ్ఞాపక శక్తి లేక పాండిత్యం లేకుండా ఉండే ఒక మేధకుడు ఉన్నాడు అంటే వాడికి బుర్ర లేదు. అటువంటి వాడట కాశీలో చచ్చిపోయట. వెంటనే ఏం చేశాడో తెలుసా వాడు? మహాపండితులైన కౌండిన్యుడి వంటి వాళ్ళందరినీ మర్రి చెట్టు కింద కూర్చోబెట్టి నీడలో తాను వాళ్ళని చదివించడం మొదలెట్టాట. మతి లేని మేధకుండు మౌనివర్యుల చదివించు మర్రి నీడ పంచముకు వీటమే నోసరించనేని. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మర్రి చెట్టు కింద కూర్చుని ఆ నీడలో పండితుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పాఠం చెబుతున్నాడు. మర్రి చెట్టు నీడలో పండితులకి పాఠం చెప్పేది ఎవరు? ఒక్క మేధా దక్షిణామూర్తి. అంటే ఈ పనికి మాలిన చదువు రానివాడు కాశీలో చావగానే అంత పండితుడై ఈశ్వరుడై పండితులకి పాఠం చెప్పగలుగుతున్నాడు. అందుకే కాశీఖండంలో కానీ స్కాంద పురాణంలో కానీ మేధా దక్షిణామూర్తి గురించి చెబుతూ చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన్న సంశయాః అన్నాడు. ఆహా ఆశ్చర్యం, ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు శాఖోపశాఖలై వ్యాపించి ఉంది, ఆ మర్రి చెట్టు నీడ మొత్తం అంతా వ్యాపించి ఉంది, ఆ నీడలో ఋషులు కూర్చునున్నారు, అక్కడ కుర్రాడు కూర్చునున్నాడు చెట్టు మూల మొదట్లో, ఆ గురువుగారు ఆయనే, ఆ గురువుగారే మేధా దక్షిణామూర్తి. ఆయన గురు యువ అంటే గురువుగారు యువకుడు, శిష్యులు వృద్ధాహ శిష్యాహ అంతా ముసలాళ్ళి, రిటైర్ అయిపోయినవాడు, పెన్షన్లు పుచ్చుకున్నవాడు, ఏకంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి ముసలాళ్ళంతా శిష్యుల కింద కూర్చునున్నారట. కానీ గురువుగారు గురు యువ యువకుడు. పోనీ గురువుగారు ఏమైనా ఇలా రెండు మైకులు పెట్టుకుని ఈ బ్యానర్లు పెట్టుకుని పుస్తకాలు పెట్టుకుని ఏమన్నా పద్యాలు చదువుతున్నాడా, శ్లోకాలు చదువుతున్నాడా, పురాణం చెబుతున్నాడా, ఏమీ లేదట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, ఆయనకు మౌనమే వ్యాఖ్యానం. అలా మౌనంగా చూస్తున్నాడు అందరినీ. మౌనంగా చూస్తే శిష్యులకి చెప్తారు, సందేహాలు ఎలా తీరుతాయి. కానీ చిత్రం, ఆ పుణ్యాత్ముడు అలా చూస్తూ ఉంటే ఆ చూపులతోటే ఆ మౌనమే వ్యాఖ్యానమైపోయింది, శిష్యులకి సందేహాలు తీరిపోయాయి. అందుకని శిష్యాస్తు చిన్న సంశయా, వాళ్ళ సందేహాలన్నీ తొలగింపబడ్డాయి.